నేను ఎరిగి పురాణం అయ్యాక వీడి మొహం పురాణం ఏమిటి అని ఒకటి తిట్టాడు. ఆ తిట్టిన వాడు 6 నెలల పాటు గొంతుకులో క్యాన్సర్ వచ్చి అంత అన్నం తినలేక ఎంత బాధపడ్డాడో నేను చూశాను. ఒక్క పౌరాణికుండి తిట్టిన పాపం కళ్ళాలు చూశాను. వాడికి శాపం మేమేమో పొరపాటును కూడా, ఎందుకంటే మా దృష్టిలో లోకం అంతా బాగుండాలి, అంతా మా పిల్లలే కనుక. ఆయనకి రోగం కూడా మాకు పిల్లల కిందే అనిపిస్తారు, కానీ చేసిన పాప వాడను చూపిస్తున్నాడు. అందుకని అనుక్షణం ధర్మం చెబుతోంది మనకి జాగ్రత్తగా ఉందని. చెప్పినప్పుడు వాడి మొహం అలాగే చెబుతాడని అనిపిస్తుంది, అనుభవించేటప్పుడు అనుభవిస్తాం. ఈయన చివరికి అక్కడికి వెళ్ళాక తిండి లేదు, ఏదో ఇల్లు అద్దెకి తీసుకున్నారు, అందులో ఉంటున్నారు. ఈయన అప్పుడు మొదలుపెట్టాడు, పరమేశ్వర నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నీ చరిత్ర రాస్తాను అని కిరాతార్జునీయులు రాయడం మొదలెట్టాడు అన్నమాట. ఆ పార్వతీ పరమేశ్వరులు అర్జునుడిని అనుగ్రహించడం, అర్జునుడు తపస్సు చేయడం అనే అద్భుతం లేండి అది. ఈయన పుస్తకం పెట్టుకుని రాసుకుంటూ ఉంటే కావ్యం మరి కుటుంబం నడవాలి కానీ. అందుకని భార్య అక్కడ ఇక్కడ పాచిపొరులు చేసి అంట్లుతోని నగలన్నీ మొత్తం ఒంటి మీద నగలన్నీ అయిపోయేటాడు. పాపం గొలుసు అయిపోయింది, గొలుసు అనేది పులుసు అయిపోయింది అది. చెవి దుద్దులు అయిపోయి, గాజులు వెళ్ళిపోయి, ముక్కు పొడకతో సతిని వెళ్ళింది. ఒక్క మంగళసూత్రం తప్ప తక్కినవన్నీ అవి పోషించింది భర్త ఆ ఉత్తమర. కాలం గడిచింది. ఒక రోజున వచ్చి ఇంకా నా దగ్గర ఏమీ మిగలలేదు, బియ్యం లేవు, కూర లేదు, యాచించలేను, ఓపిక లేదు, రేపు అన్నం ఎలాగ మనకి, మీరే చెప్పండి అది బాబు. మీరు పుస్తకం కావ్యం రాసుకుంటున్నారు పైగా, కావ్యం రాసేవాడిని పాడు చేయకూడదు ఎలా, నాకు ఏ పని రాదు కావ్యం రాయడం తప్ప. ఆ భోగాలు పోయి మా నాన్న తిట్టినప్పుడే నాకు అమ్మగారి, కానీ ఇప్పుడు ఏం చేయను అని వెంటనే ఏం చేశాడు తెలుసా, పరమేశ్వరుడిని తలుచుకుని ఒక తాటాకు మీద శ్లోకం అప్పుడే వస్తున్నాడు కిరాతార్జునీయుల్లో. అవిచార్య మకర్తవ్యం కర్తవ్యం సువిచారయేత్, ఆలోచించకుండా ఏ పని చెయ్యకు. తన జీవితం రాసుకున్నట్టు అక్కడ విచార్యం అంటే ఆలోచించుట, అవిచార్యం ఆలోచించకుండా, అకర్తవ్యం ఏ పని చెయ్యకు, బాగా ఆలోచించుకో పని చేసే ముందు. కర్తవ్యం సువిచారయేత్, సువిచారయేత్ బాగా ఆలోచించి పని చెయ్యి. అవిచార్యం అకర్తవ్యం ఆలోచించకుండా పని చెయ్యకు, సువిచార్యం కర్తవ్యం సువిచారయేత్ ఏ పని చేసినా బాగా ఆలోచించు. సగమే రాశాడు శ్లోకం, ఇంకా 2 పాదాలు ఉన్నాయి అది రాయిలా. ఈ అరశ్లోకాన్ని రాజుగారి సభలోకి పెట్టుకెళ్ళి ఆయన ఏదైనా ఇవ్వకపోతాడా, దాంతో బతకపోతావా, రాజుగారికి ఈ అర్థశ్లోకం అమ్మి అర్థం తీసుకురా, ఇది వ్యర్థం కాదు, మనకేదో అవసరార్థం ఉపయోగపడుతుంది అన్నాడు. ఈవిడ వెంటనే ఏదో భర్త అంటే నమ్మకం, అందుకని ఈ శ్లోకం పుచ్చుకుని అర్థశ్లోకం రాజ్యసభలో వెళ్ళింది. అది పగలు మాధవరాజు గారు సభలో ఉన్నాడు, పండితులు ఉన్నారు, ఈ శ్లోక పాదం పట్టుకెళ్ళింది. అయ్యా మా ఆయన మంచి కవి, ప్రస్తుతం మేము పేదరికంలో ఉన్నాం, ఇది తీసుకుని మీరు ఏదైనా ఇప్పిస్తే బతుకుతామని ఆ శ్లోకం చదివాడు. ఆయన మంత్రి చూడన్నాడు. ఆ మంత్రి చూశాడు, ఏముందండి ఇందులో పెద్ద గొప్పే ఉండదు, ఏదో కర్తవ్యం సువిచారయ్యే తమిచారే కర్తవ్యం మంచిదే కాదనం, దీనికేమి ఇస్తాం, ఏదో బియ్యమును తోటకూర స్వయం పాటు వచ్చి పంపించాడన్నాడు. కానీ రాజుగారికి ఎందుకు ఈ అద్భుత శ్లోకంలో దివ్యశక్తి ఏదో ఉందనిపించింది. అనిపించి 58 బంగారు కాసులు ఇయ్యి అన్నాడు. వెంటనే ఆ కాసులు అనిపించారు, 58 బంగారు కాసులు అంటే ఆ రోజుల్లో ఎటువంటి సంపద ఆలోచించండి. ఆవిడ ఆశ్చర్యపోయి మా ఆయన కవిత్వం ఎంతో గొప్పదని ఇప్పటిదాకా తెలియదు, ఆయన ఏదో పొలం పని చేసుకుంటే బాగుండు, సాఫ్ట్వేర్ అయితే బాగుండు అనుకున్నాను. మన భార్య చాలా మందికి అంతే పురాణం చెప్పేమో మా భార్య గురించి చెప్పట్లేదు సహజంగా అలాంటి వాళ్ళు ఉంటారు అనుకున్నాం, ఈ మంచి కట్టుకునేవాడు ఎట్లా దొరికాడు అని అనుకునేవాడు చాలా మంది కదా. పురోహితులకు పెళ్ళిన ఒట్ల చాలా తోట్ల అత్యగత్తం చేసుకునేవాడికి పిల్లలు ఒట్ల, పాతకాలంలో ఇచ్చిన వాడు తప్ప కొత్తగా పెళ్లి వాళ్ళంటే చాలా కష్టం. వాడు అథవా పెళ్ళి అయితే 8th క్లాస్ ఫెయిల్ అయిందో దిక్కు మేరేది వస్తుంది పాపం, దిక్కు లేదు పాపం అనమాట కలియుగంలో. కానీ వీడి పాండిత్యం, వీడి జ్ఞానం, వీడికి ఉన్న సంపద ముందు ఆ సంపద ఎంత తక్కువ అది ఆవిడకి ఇప్పుడు తెలిసింది. రాజ్య సన్మానం పొందాక ఈ పట్టుకుపోయింది సంపద, ఇంటికి వెళ్ళింది. ఆయన అసలు ఏం పట్టించుకోడుగా, ఇక చూడండి మంచి ఇల్లు కొనేసింది అంటే 2 కాసులకు ఇల్లు వచ్చింది ఆ రోజుల్లో ఓ మంచి, అంటే బహుశా ఆ టైంలో రియల్ ఎస్టేట్ ఏమైనా క్రైసిస్లో ఉందేమో చీప్గా దొరికేసింది. ఓ ఇల్లు కొనుక్కుని అందులో మగ్గం పెట్టేశారు, శుభ్రంగా సామాన్లు కొనుక్కున్నారు, అందులో మళ్ళీ భర్తను పోషించుకుంటూ సుఖంగా ఉంది. మళ్ళీ జాతకం కొంత మారింది, రాజుగారు ఈ శ్లోకాన్ని తాటాకుల మీద ఎక్కడికక్కడ రాసేసి మొత్తం రాజభవనంలోనూ ఊళ్ళోనూ అన్ని చోట్ల వేలాడు కట్టేశాడు, తలుపులన్నిటికీ వేలాడు కట్టాడు, ఇలా రకాలు పెట్టి ఇచ్చేశాడు. ఎక్కడ పడితే అక్కడ అన్నమాట, అవిచార్యం అకర్తవ్యం కర్తవ్యం సువిచారయే. ఆ రాజభగవానుడు ఆ రాజు చాలా గొప్పవాడు, యోగజాతుడు, అలా పెట్టాడు. ఇది జరిగిన కొద్ది రోజులకి రాజుగారికి వీపు మీద ఇంత పుండు పుట్టింది, రాచపుండు అంటారు, అది భయంకరం, దానికి చికిత్స ఉండదు పట్టాలి, అటువంటి గురుపులు వస్తే చచ్చిపోవట్లేదు, క్యాన్సర్ పుండు లాంటిది అనమాట. దాంతో రాజుగారు తట్టుకోలేక బాబోయ్ బాబోయ్ అన్నాడు. అప్పుడు భార్య, పొరుగు దేశంలో ఒక మంచి చికిత్సకుడు ఉన్నాడండి, అంటే ఆపరేషన్ చేసేవాడు, వాడు వస్తే ఈ పుండుని ఆపరేషన్ చేసి తీసేస్తాడు, ఆ చికిత్సకుడిని పిలిపించండి, వాడు వస్తే బాధ తెలియకుండా మత్తిచ్చి వెళ్ళి తీసేస్తాడు పుండుని, మీ రోగం తగ్గుతుంది అని భార్య చెప్పగానే ఆ చికిత్సకుడిని పిలిపించారు. వాడు వచ్చాడు. ఈ రాజుగారి దగ్గర పనిచేసే వైద్యుడు అంత గొప్ప ఆపరేషన్ చేయలేడు, అటువంటి గుళ్ళు అంటే ఆయన స్పెషలిస్ట్ ఉంటారు, డాక్టర్లు స్పెషలిస్ట్ ఉంటారుగా, ఈయన ఒక ప్రత్యేకత ఉంది, ఆయన దగ్గర క్యాన్సర్ స్పెషలిస్ట్ అనమాట, వచ్చిన వాడు ఆంకాలజిస్ట్ అనమాట. అందుకని ఆయన పిలిపించి, ఇదిగో మా రాజుగారి కుండీదండి, ఫలానా ముహూర్తంలో ఆదివారం నాడు శస్త్రచికిత్స మంచిది, రాజుగారి దశని నక్షత్రం కనుక, అంచేత రాజుగారికి అప్పుడు ముహూర్తం పెడుతున్నాను, మీరు సూర్యుడిని ప్రార్థించి, ఇప్పుడు ఈ రాజుగారి దగ్గర పనిచేసే ఆస్థాన వైద్యుడు చెప్పిన మాట, సూర్యుడిని ఆరాధించి శస్త్రచికిత్స మొదలు పెడితే రాజుగారి పుండు తనంత తాను సక్రమంగా తగ్గుతుంది, సూర్యారాధన వల్ల ఆరోగ్యం వస్తుంది, శస్త్రచికిత్సలో మీరు చక్కగా నైపుణ్యం పొందగలుగుతారు, ఆపరేషన్ విజయవంతం అవుతుంది అన్నాడు. అలా ఏనండి అన్నాడు అవతలవాడు. అవతలవాడికి పెద్దగా వైద్యం వచ్చు కానీ శాస్త్రజ్ఞానం లేదు, మంత్రబలం తెలియదు, ఈయనకి మంత్రబలం తెలుసు. ఆయన చెప్పినట్టే ఆదివారం నాడు ముహూర్తం, ఆ రోజు నేను సూర్యుడి ఉపాసన చేసి వస్తాను, ఉదయమే ఆపరేషన్ చేసేస్తాం అన్నాడు. వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఆయన భోజనం చేసి ఆ పొరుగుదేశపు వైద్యుడు విశ్రాంతి తీసుకోబోతుండగా ఈ మాడవరాజు గారి మంత్రి వచ్చాడు. మంత్రి గారు ఇలా వచ్చారేమిటంటే ఆశ్చర్యంతో సంభ్రమంతో కూర్చోబెట్టాడు. మరేం లేదు, మా రాజుగారు కుర్రవాడు, ఈ మధ్యనే పెళ్ళయింది ఒక 5 ఏళ్ళు, ఆయనకి సంతానం లేదు, ఈ పుండుతో మా రాజు చచ్చిపోతాడేమో, సంతానం లేకుండా రాజ్యం నేను కొట్టేద్దామని చూస్తున్నాను, నేను ఆక్రమిద్దామని. సరిగ్గా సమయానికి నువ్వు వచ్చావు, నువ్వు ఆపరేషన్ చేస్తే విజయవంతం అవుతుంది, అందులో మా ఆస్థాన వైద్యుడు మంచి మంత్రవేత్త, వాడు చెప్పిన మంత్రాన్ని ఆదివారాన్ని జపించి ఆ తర్వాత వైద్యం చేసేవాడికి తిరుగుండదు వైద్యంలో, చికిత్స విజయవంతమైతే మా రాజు బతుకుతాడు, బతికితే ఆరోగ్యవంతుడు, కొన్నాడు కాబట్టి రేపు సంతానం వస్తుంది, మళ్ళీ నాకు మొదలవుతుంది, వారసుడు వస్తాడు కనుక నాకు రాజ్యం రాదు, ఈ రాజ్యం కబడించడానికి చాలా కాలం ఎదురు చూస్తున్నాను, కాబట్టి నువ్వు నాకు ఉపకారం చేస్తే నీకు మంచి ఆస్థాన వైద్య పదవి ఇస్తాను, కోట్ల సంపద ఇస్తాను, నీకు తిరుగు లేకుండా చేస్తానన్నాడు. వీడికి లోపల భయం వేస్తుంది, కానీ వచ్చింది మంత్రి. మంత్రి గారు ఇది పర్వాలేదు అంటానన్నాడు. నీకెందుకే ఇది చూడ, 1000 బంగారు కాసు ఇచ్చాడు అక్కడ, వీడి కళ్ళు చిగురు మందయ్యాక, అంత బంగారం జీవితంలో చూడలేదు, మోటిచ్చాడు 1000 మారీ చూడగానే ఆశ పుట్టి సరేనండి అన్నాడు. సరే అంటే కాదు, నేను చెప్పిన పని చెయ్యి, ఇది ఈ కత్తికి ఇస్తున్నాను, ఈ కత్తితో ఆపరేషన్ చేయి, ఆపరేషన్ కత్తి అనమాట, దీన్ని రాత్రి తెల్లవారులు విషంలో ఉంచు, ఆ విషం కూడా నేనే ఇస్తున్నాను, ఈ విషంలో బాగా నాన్ని కత్తి కాసేపు నాకు బయటికి తీస్తే ఎండిపోతుంది, ఆ కత్తిని చూస్తే ఎవరికి తేడా అనిపించదు, ఆ కత్తితో పుండు కోసేవనుకో, వెంటనే అసలే పుండు కదా, పుండులోకి విషం ఉన్నది పెడితే నిమిషంలో తెచ్చిపోతాడు రాజు, ఇంకెవరికి అనుమానం రాదు, ఆపరేషన్ విజయవంతం కాలేదు, రాజుగారు చచ్చిపోయారు అనొచ్చు, నీ తప్పు ఉండదు, నా తప్పు ఉండదు, నేను రాజు అవుతాను, నువ్వు నాకు మంత్రి అవుతావు, నీకు డబ్బే డబ్బు, నీకు ఇష్టం లేదు, మీ రాజ్యంలో ఏకంగా కొన్ని 1000 ఏనుగులు మీరు పోయగలిగేంత సంభారాలు పంపిస్తాను, సంపద అన్నాడు. సరేనన్నాడు వీడు. ఆ పూట హాయిగా పడుకున్నాడు, పొద్దున్నే లేచాడు. లేవగానే మంత్రం ఎందుకైనా మంచిది చదువుకుందామని ఆస్థాన వైద్యుడు ఇచ్చిన మంత్రం చదువుకున్నాడు. చదువుకుని రాజుగారి ఉన్న ప్రదేశానికి వచ్చాడు. రాజుగారిని ఆపరేషన్ పర్వాలేదు పడుకోబెట్టారు. ఇలా బోర్లో పడుకోలేదు వీపు కదా ఆపరేషన్, ఈ విషం కట్టి తీశాడు ఇక ఆపరేషన్ చేయడానికి. సరిగ్గా అప్పుడు ఆయన దృష్టి పడింది శ్లోకం మీద. అవిచార్యం అకర్తవ్యం కర్తవ్యం సువిచారయేత్. ఆలోచించకుండా ఏ పని చేయకు, ఏ పని చేసినా బాగా ఆలోచించు లేదా కొంపగలుగుతుందని అర్థమైపోయింది. వెంటనే ఈయన ఆలోచనలో ఒక క్షణం పడిపోయాడు. ఇప్పుడు ఈ మంత్రి చెప్పిన మాట ప్రకారం నేను ఈ కత్తితో ఆపరేషన్ చేస్తే రాజుగారి శరీరం వెంటనే నల్లగా మారిపోతుంది. నల్లగా ఎందుకు మారిందో ఈ పక్కన ఉన్న ఆస్థానం తోసుకు అనుమానం వస్తుంది. ఆయన అపరధన్వంతరి, ఈ ఆపరేషన్ తెలియదు కానీ మిగతావన్నీ తెలుసు, విష ప్రయోగం అని అర్థమైపోతుంది. అప్పుడు కత్తిని పరీక్షిస్తాడు, అందులో విషం ఉన్న విషయం బయటికి పడుతుంది. వెంటనే నన్ను పట్టుకుని వదిలేసేస్తారు లేదా బహిరంగంగా తల నరికేస్తారు. అప్పుడు నేను మంత్రి గారు చంపమన్నారని చెప్తే నా మాట ఎవడు వింటాడు? ఆ మంత్రి అసలే కంత్రి, వాడేం చేస్తాడు నా మీదకే గిట్టేస్తాడంత. ఒకవేళ మంత్రి గారితో పాటు కూడా నాకు కూడా మరణం రావచ్చు, కానీ నేను దొరకకపోయినా వాడు దొరికినా ఇంచేతని మంత్రి చెప్తే చంపేస్తావా అని. రాజద్రోహం మహాభయంకరం. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ రాజభక్తులే, ఒక్క మంత్రి తప్ప. కాబట్టి ఏది తేడా వచ్చినా నా పేరుకి చుట్టుకుంటుంది. ఇలాంటి పనులు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలనుకుని భయం వేసి వెంటనే ఈ కత్తిని పక్కన పెట్టేసి అసలు ఇంకో కత్తి తీశాడు. ఏమయ్యా కత్తి ఎందుకు మార్చామన్నాడు ఈ విధ్వంసుడు. ఈ రాజుగారి ఆస్థాన వైద్యుడు ఏదో అన్నాడు. కంగారులో వీడికి తలబడిపోతుంది, ఎందుకు కత్తి మార్చావు చెప్పవు, ఏముంది తేడా అన్నాడు. వీడికి అనుమానం వచ్చేసి వీడి వాటం చూసి వీడు ఇంకా కంగారు పడుతుంటే మహారాజు ఆపరేషన్ ఆపండి అని ఈ పాత కత్తిని తీసుకుని పాలు కొట్టుకురండి అన్నాడు. పాలు కొట్టుకొచ్చారు. పాలలో పెట్టగానే పాలు కాస్త నీలంగా విరిగిపోయాయి. చూసారా మహారాజా, ఈ వైద్యుడు కత్తి మార్చినప్పుడు అసలు వాడు వచ్చినప్పటి నుంచి వీడి వాటం నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే ఈ పూట నేను సూర్యారాధన చేశాను, సూర్యుడు అనుగ్రహం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఇలాంటి పాపాత్ములు మిమ్మల్ని చంపకుండా ఆదిత్య మంత్రాలతో నేను ముందే నిబంధన చేసుకొచ్చా, ఆ దేవుడు కాపాడాడు. ఈ కత్తిలో విషం ఉంది, ఆపరేషన్ జరుగుతుంటే వీరు చచ్చిపోయేవారు, వీడిని తక్షణం గురిదీర్చండి అన్నాడు. రాజుగారు ఆ బాధలోనే లేచి కూర్చుని, అసలు నీకు ఎందుకు వచ్చింది నీ దుర్బుద్ధి, నువ్వు ఎంత అడిగితే అంత అర్ధరాజ్యం కూడా ఇస్తానన్నానే, అంటే నేనేం చెప్పనండి, నన్ను క్షమించండి, మీ మంత్రి గారు నన్ను ప్రలోభ పెట్టారండి, నేను ఆయన మాట కాలంలేక భయపడి ఒప్పుకున్నానట అన్నాడు. మంత్రి అప్పే నేనెక్కడ ఇచ్చానండి డబ్బు అన్నాడు. అయ్యా మీ రాజ్యంలో మీ బంగారు నాణాలు ఆయన మీ ముద్రతో ఉన్నది, రాజుగారి బొమ్మ ఉంటుంది రండి దాని మీద, అది నాకు ఎక్కడ ఉన్నాయి, మీరు వచ్చినప్పటి నుంచి నా మందిరం చూశారు, కావాలంటే చూడండి అని ఆ వెయ్యి నాణాలు తెప్పించి చూపించాడు. ఈ వెయ్యి నాణాలు వాటి మీద నెంబర్లు ఉంటాయి. మంత్రి గారికి ప్రతి నెల 10,000 బంగారు నాణాలు జీతం. ఆ మంత్రి గారికి ఇచ్చినప్పుడు ఎన్ని నాణాలు ఇచ్చాం, ఆ నాణాల మీద ఎంత నెంబర్ ఉందో నోట్ చేసుకుంటారట. ఇప్పటికి కూడా రిజర్వ్ బ్యాంక్ వాడితో దొంగతనం జరిగిందనుకోండి, నోట్ నెంబర్లు ఎలా చేస్తారో అలాగా. ఇప్పుడు డాలర్ మీద నోటు మీద లేకపోతే రూపాయి నోటు మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ నోట్ చేసుకుంటారు కొత్తగా ప్రింట్ అయినప్పుడు. అలాగే మంత్రి గారికి ఇచ్చినప్పుడు ఆయనకి జీతం ఇచ్చినప్పుడు దాని మీద ఈ 10 ఉంది 11 ఉందని వీళ్ళు రాసుకున్నారు. మంత్రి గారికి ఇచ్చిన జీతమే వైద్యుడికి ఇచ్చాడని అర్థమైపోయింది తప్ప. వెంటనే రాజుగారు ఆశ్చర్యపోయి సమయానికి ప్రాణం కాపాడాడు కనుక ఈ వైద్యుడికి యావత్ జీవితం బతకడానికి కావలసినటువంటి ధనం ఇచ్చాడు. ఇంకా జీవితంలో మాత్రం వైద్యం చేయకుండా సర్టిఫికెట్ చింపించేశాడు, అందరికీ చాటింపేశాడు. ఈ వైద్యుడికి జీవితంలో వైద్యం చేసే అధికారం లేకుండా చేస్తున్నాను, ఎందుకంటే తప్పుకు లొంగాడు కానీ ప్రాణం నిలబెట్టాడు చివరి క్షణంలో కనుక ఇతనికి బతకడానికి మాత్రం ఏర్పాటు చేస్తున్నాం. ఇక రెండవది, మంత్రి గారు వెంటనే ఉరిది చంపేశాడు. అప్పుడు అసలు చివరి క్షణంలో నువ్వు ఎందుకు మార్చావు కత్తి, నీకు ఎందుకు అనిపించింది అని అడిగాడు రాజు. అయ్యా ఈ శ్లోకం కాపాడిందండి, ఈ శ్లోకం చదవకపోతే నేను ఆపరేషన్ చేసేవాడిని, ఈ పాటికి మీరు వెళ్ళిపోయేవారు, మంత్రి గారు నాకు ఆపరేషన్ వాడు, వాడే నాకు ఆపరేషన్ చేయిస్తాడు, అసలు విషయం నాకు తెలుసు. ఈ ఒక్కే ఒక్క శ్లోక పాదం మిమ్మల్ని, మీ రాజ్యాన్ని, నన్ను, అందరినీ కాపాడింది అన్నట. అప్పుడు అన్నాడు రాజు, చూశారా ఎవడో మహాకవి ఒక మహాపండితుడిని ఆదరించి ఒక శ్లోకం కొనాలి ఇచ్చింది 58 బంగారు నాణాలు, ఇంత సామ్రాజ్యాన్ని నా వంశాన్ని నిలబెట్టింది ఈ శ్లోకం. మహానుభావులు ఉపాసకుల కావ్యములలో ఇంత దివ్య శక్తి ఉంటుంది, అందుకే పురాణాలు ఒక్క శ్లోకం వినండి అని చెప్తున్నది కారణం అది. ఎప్పుడు ఏ శ్లోకం ఏ మంత్రం ఎలా కాపాడుతుందో తెలియదు, అర్థం తెలిస్తే ఒక రకంగా కాపాడుతుంది, తెలియకపోతే ఇంకో రకంగా కాపాడుతుంది, కానీ మొత్తం మీద వ్యర్థం కాదు అని వెంటనే భారమని పిలిపించాడు. అప్పటికి కావ్యం పూర్తయింది, ఆయనకి కనకాభిషేకం చేశాడు. మాధవరాజు గారు అలా అభిషేకం చేసిన ఆయనే భోజ చక్రవర్తి అన్నమాట, అంతటి గొప్పవాడేకంగా. ఆ తర్వాత ఆయన జగత్ ప్రసిద్ధికి ఎక్కాడు. ఇప్పుడు భార్యకు 6 ఏళ్ళు పూర్తయ్యాయి ఈ హడావిడిలో. ఇంటికి వెళ్ళాడు. అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి తన స్తోత్రంలో సూర్య భగవానుడి 3 శ్లోకాలు స్తుతించాడు. సూర్య భగవానుడు ఆరోగ్యదాత, అందులో వైద్యుడికి ఇంకా ఉపయోగపడతాడు, వైద్యం చేయించుకునేవాడికి ఉపయోగపడతాడు. వీటికే కాదు, ఆయనని తలుచుకుని రాసిన శ్లోకాలు సామ్రాజ్యాలని కూడా నిలబడతాయి, ఇళ్లను నిలబెడతాయి, సంపదలను నిలబెడతాయి. కాబట్టి అనుక్షణం సూర్య భగవానుడిని భక్తితో ధ్యానించండి అన్నాడు. ఎంత మహాకథ, ఒక్క భగవంతుడి యొక్క శ్లోకం ఒక ఉపాసన నిలబెట్టింది అన్నారు. కాబట్టి అనుక్షణం సూర్య భగవానుడిని ఏదో ఒక విధంగా మానవులు స్తుతించవలసింది. ఆరోగ్యం భాస్కరుడి నుంచి కోరుకోండి కోరుకోండి ఊరికే అనలేదు. మహాకవులను, శస్త్రచికిత్సకులను ఇందాక నేను చెప్పాను కదా మంత్రం ఇందులో రికార్డ్ అయి ఉంటుంది. ఇలాంటివి పారాయణ చేసిన, విన్న, జపం చేసిన నిత్యం ఏదో తెలియని ఒక అద్భుతమైన శక్తి అందులో ఉంటూనే ఉంటుంది, కాపాడుతూనే ఉంటుంది. పూర్వం మార్కండేయ పురాణంలో ఒక అద్భుత కథ కూడా ఉన్నది. రాజ్యవర్ధనుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా కాలం ఈ భూమండలాన్ని హస్తినాపురం రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. దాదాపు 10,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ పూర్వకాలంలో ఆయుర్దాయం ఎక్కువ ఉండేది, ఇప్పుడు కలియుగంలో ఆయుర్దాయం లేదు. పూర్వకాలంలో 1,000,000 సంవత్సరాలు జీవించారండి. కలియుగంలో మానవులు ఎలా ఉంటారంటే అల్లసులు, మంద బుద్ధి బలులు, అల్పతరాయువులు, ఉగ్ర రోగ సంకలితులు, మంద భాగ్యులు, సుకర్మములెబియు చేయదాలని కలియుగ మందు మానవులు. కావున ఎయ్యది సర్వ సౌఖ్యమై అలవడు, ఏమిటం బొడవున ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. కలియుగంలో మానవులకు ఉన్న మొట్టమొదటి లక్షణం అలసులు, అలస, సోమరిపోతున్నాడు, ఎక్కువ పనిచేయదు, కాసేపు పనిచేస్తే అలసిపోతారు. ఇట్టే ఎంత వీలుంటే అంత హాయిగా వంట చేయకుండా ఫాస్ట్ ఫుడ్ తినేద్దామని. అసలు అందుకే కలియుగంలో భోజనాలు పెట్టేస్తారు శుభ్రంగా, ఉపన్యాసం చేయండి సూపర్ పని కొంత ఈ ఒక పురాణం పెట్టి మంచిది. నేను కూడా దానికే పోటీసాను కాబట్టి. అంటే ఇప్పుడు పురాణం సమయంలో కదా సాధారణంగా ఎందుకో కానీ పని ఎలా పెక్కితే బాగుండా అనిపిస్తుంది కదా, అదొక లక్షణం. సామరితనానికి ఇష్టపడతారు. ఒక డాక్టర్ గారు పాపం ప్రిస్క్రిప్షన్ రాశారట, అన్నం తినే నిద్రపోయే ముందు ఈ మందు వేసుకు పడుకో అన్నాడు. ఆయన నిద్రపోయే ముందు ట్యాబ్లెట్ వేసుకు పడుకోవాలి కానీ వెంటనే రెడీగా ఏ నిద్రపోయేటప్పుడు అండి, పొద్దుట ఇడ్లీ తిన్నాక నిద్రపోయేటప్పుడా, బస్సు ఎక్కి ప్రయాణం చేసి నిద్రపోయేటప్పుడా, ఆఫీసులో నిద్రపోయేటప్పుడా, రైల్లో నిద్రపోయేటప్పుడా, మధ్యాహ్నం నిద్రపోయేటప్పుడా, రాత్రి నిద్ర అయ్యేటప్పుడా, పద్మాగర్ గారి పురాణం వింటూ నిద్రపోయేటప్పుడా. అంటే నా పురాణంలో నిద్ర వల్ల నా నమ్మకం అనుకుంటే అది మొత్తం మీద పురాణాలు వింటూ కూడా నిద్రపోయేవాడు కూడా అరుదుగా కొంతమంది ఉంటారు. ఏం చెబుతాం అని చెప్ప, మొత్తం మీద ఏమి నిద్రపోయినా సరే నిద్రపోయేటప్పుడు అనేసరికి డాక్టర్ గారు తెలవో ఇన్ని నిద్రలు ఉంటాయో నాకు తెలియదు ఆయన, రాత్రి పడుకునే ముందు వేసుకోన్నాడు ఆయన. అలాగా కలియుగంలో సాధ్యమైనంతలు సామరితనంతో ఉంటారు. రెండవది అలసుల తర్వాత మంద బుద్ధి బలులు, అంటే సాధ్యమైనంత వరకు కూడా తెలివితేటలు తక్కువగా ఉంటాయట, బుద్ధిబలం తక్కువగా ఉంటుంది. పూర్వం మీరు ఎవరైనా పుస్తకాలు వాడితే అంత ఆలోచించండి, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, వేదగణితాలు, ఒకటి కాదు ఏదైనా మస్తకమే సమస్తం. ఎక్కడ పూర్వకాలంలో పురుష సూక్త మంత్రాలు కానీ ఇవి కానీ పుస్తకాలు చూస్తారా, గురువు చెబుతూ ఉంటే వాళ్ళు మౌఖికంగా చదివేవారు. ఇప్పుడు కలియుగంలో అది పోయి ఏదో పుస్తకం కంప్యూటర్ రెండు అంత అంటే కొడితే కానీ చెప్పలేని స్థితిలోకి వచ్చారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే GPS పెట్టుకోవాల్సిందే, వాడు 2 miles టేక్ రైట్ ఆ తర్వాత లెఫ్ట్ అదే అన్నమాట వాడు బతుకు. కొద్ది రోజులు పోయాక మా ఇంటికి ఎట్టు వెళ్ళాలండి, గొప్ప తీసి GPS పోయిందంటే వీడి పైన IPS అలా అయిపోయింది అన్నమాట. అంటే క్రమక్రమంగా బుద్ధి వల్ల తగ్గిపోతుంది. ఎప్పటికీ కూడా ఒకసారి చూస్తే గుర్తు పెట్టుకునే స్థితి ఉండేది అన్నమాట పూర్వం. అందుకని వాళ్ళ బుద్ధి బలం ఎక్కువ, ఇప్పుడు మంద బుద్ధి బలం వచ్చేసింది. ఈ కంప్యూటర్లో క్రమక్రమంగా నచ్చిపోతుంది. ఈ మధ్యన వేదికల మీద అనర్కణంగా మాట్లాడటం లేదు. కారణం ఏమిటో చెప్పారండి నాకు సైంటిస్టులు కూడా. ఎందుకు మాట్లాడలేకపోతున్నారో తెలిసిన, ఫేస్బుక్లో మాట్లాడటం, కంప్యూటర్ల మీద ఆధారపడటం వల్ల ఫోన్ ఎత్తగానే ఇన్నిసార్లు అంటేగా మాట్లాడలేకపోతున్నారు. చూడండి మీరు ఒకసారి, కారణం ఓరల్ ప్రాక్టీస్ తగ్గిపోయి ఇదే ఎంతసేపు టక్కు టిక్కు 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 తప్ప ఇది చూసుకోవడం తప్ప ఇది అది దాంతో మాటలు తగ్గిపోయి చివరికి ఏ భాషారాని స్థితిలో పెడిపోతుంది. అందుకని కలియుగంలో మానవులు స్వామిపోతుల తర్వాత మంద బుద్ధి బలులు అల్పతరాయువులు ఆయువు కూడా తక్కువే. 7 లక్షల సంవత్సరాలు బ్రతికిన కాలం వెళ్ళిపోయింది. 60,000 ఏళ్ళు బ్రతికాడు దశరథుడు అన్న రాముడు కూడా 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. దశ వర్ష సహస్రాని దశ వర్ష శతానిచ భ్రాతృభిస్సహిత శ్రీమాన్ రామో రాజ్య మకార ఎత్తని పట్టాభిషేకంలో చెప్పారు. 11,000 సంవత్సరాలు రాముడు సంపదలతో సోదరులతో కలిసి రాజ్యపాలన చేశాడు. ఇప్పుడు అది లేదు. కలియుగంలో అసలు పరమాయువు లేదు. ఎవడు ఎప్పుడు ఎందుకు తెచ్చిపోతాడో తెలియదు. తిండి ఎక్కువ తెచ్చిపోవచ్చు, పీచు అనే పండు తింటూ పీచు పీచు అని గుండెకాయలు కొట్టుకు తెచ్చిపోవచ్చు. ఎప్పుడు పేచి వస్తుందో తెలియట్లా. ఆరోగ్యం బాగుంది అనుకున్నవాడు కూడా గుండెపోటు తెచ్చిపోతున్నాడు. మా మామగారు ఎప్పుడు ఆయాసంతో ఉండేవారు. అయినా ఆయన 75 ఏళ్ళు ఆయాస పడుతూనే మొత్తం మీద బతికేశారు. ఆయన సుబ్రహ్మణ్య బావపడుతూ ఉండేవాడు, పాపం ఎంత ఆరోగ్యంగా ఉండేవాడు, ఎప్పుడు నడుస్తూనే ఉండేవాడు. ఏమిటో తెలియదు, డాంబరాడు 50 ఏట కాలం చెప్పలేము అని చెప్తున్నారు. ఇందువల్ల కలియుగంలో అల్పతర ఆయువులు ఈ ఉన్న రోజుల లోపల ఆరోగ్యంగా ఉంటారా? ఉగ్ర రోగ సంకలితులు చూసినట్టు రాశాడు నేటికి 6,000 సంవత్సరాల క్రితం వ్యాసుడు. భయంకర రోగములతో పీడింపబడతారు. పాత రోగానికి మందు కనిపెట్టేలో కొత్త రోగం వస్తుంది. ఎప్పుడు ఏ రోగం వస్తుందో రోగానికి ఏ పేరు పెట్టాలో తెలియదు. తీరా ఈ రోగానికి పేరు పెట్టి దానికి వైద్యానికి చికిత్స మొదలెట్టేసరికి మళ్ళీ ఇంకో రోగం. ఎన్ని రోగాలు, ఎన్ని విచిత్రాలు. చెట్లకి మొక్కలకి మనుషులకి రోగాలే. పోతే ఏదో రోగాలతో ఉన్న డబ్బు బాగా ఉంటుందంటే మందభాగ్యులు. ఐశ్వర్యము తక్కువగానే ఉంటుంది. ఇదో యాతన. అప్పులతో బతుకుతారు ఎక్కువ మంది. మంచి బిల్డింగ్ ఉందో చోట ఒక ఇంటి కడితే ఏం బిల్డింగ్ కట్టే ఐశ్వర్యవంతుడంటే ఇదంతా అప్పు చేసి లోన్తో బతుకుతున్నానండి, నా బతుకంతా ఏ లోన్ అయిపోయింది, దాని అంతా తీర్చుకోవటం నెలరా. నేనేమో ఇల్లు బాగుంది కదా అని ఆనందపడిపోయి ఈ ఇంత ఇల్లు ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు హాయిగా ఇలాగే ఉండండి సుఖంగానని ఇలాగే అనకండి. నా ఉద్దేశం ఏంటి, ఇలాగే ఐశ్వర్యంతో బతకండి, పేరుకి ఇల్లు తప్ప నా దగ్గర అంతా నిల్లేనండి, ఇదంతా ఫుల్ కాదు బాబా, అంతా అప్పేనండి అన్నాడు. అంటే ఎవరి దగ్గర ఉందో ఎవరి దగ్గర లేదో కూడా తెలియదు. మందభాగ్యులు ఐశ్వర్యహీనులు అన్నాడు. సుకర్మములెంపీ చేయదాలని కలియుగమందు మానవులు మంచి పని ఒక్కటి చెయ్యలేడు, చేస్తే వద్దంటాడు. ఎవడైనా మంచి పని చేద్దాం అంటే ఎందుకంటే రావడం కాదు, హాయిగా మీ వ్యాపారం చేసుకోవాలి, గుడి అంటారు, గోపురం అంటారు అంటారు. చేసేవాడు చెయ్యని వరం చెప్పారు ఆ రోజులు. ఇది ఈ కలియుగంలో మానవ లక్షణం. అందువల్ల ఈ కలియుగంలో మానవులకి ఎలాంటి సుఖం కలుగుతుంది అంటే మంచి కథలు వినండి, అందులో మాలిని రాజ్యవర్ధనుల కథ వినండి అని నైవేశారణ్యంలో సూత మహర్షి చెప్పాడు. అందుకని చెబుతున్నా అందులో ఒక కథ. రాజ్యవర్ధనుడు అనే మహారాజు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని సింహాసనం ఎక్కి పరిపాలించాడు. 10,000 సంవత్సరాలు రాజ్యపాలన సాగింది. వాళ్ళ ఆవిడ కూడా మాలిని. మాలిని అంటే స్త్రీ అని ఒక అర్థం. ఆవిడ నిజంగా నిజమైన స్త్రీలాగే సేవించింది. ఎందుకంటే ఎవరు ఆడవాడు ఎవరు మగాడు తెలియదు. నరక నుంచి వెళ్ళి హాయి పలకరించి చూస్తే తీరా వినాకి తిరిగితే స్త్రీ అనమాట. హడిపోయాను దయ్యం వీపే చేశాను కాదు, మీ విమానం బాగా తిరిగింది అని చేత ఇబ్బంది అని చెప్పి తొందరపడి హాయ్ ఫ్రెండ్ అనకండి ఎవరిని కూడా. ఆవిడ ఫ్రెండో ఇంకోటో తెలియదు. ఆవిడ నిజమైన పరిపూర్ణ స్త్రీ. ఈ మాలిని రాజ్యవర్ధనులిద్దరూ ఐకమత్యంతో బతికేవారు. ఒక రోజున శనివారం నాడు ఆయనకి తలంటుంది. శనివారం తలంటు చాలా మంచిది, శుక్రవారం తలంటు హాని ప్రమాదం. శుక్రవారం నాడు తలంటుకోకూడదు అంటే రోజు తలకి స్నానం చేస్తే పర్వాలేదు తప్ప లేకపోతే కుంకుడికాయ రసం షాంపూలు పెట్టి రుద్దుకోకూడదు శుక్రవారం నాడు మటుకి. నేను రోజు తలకి చేస్తానండి అసలు నా ఎత్తి మీద ఏముంది కనుక అంచేత పప్పు కింద తల పెట్టానన్నవాడికి నిత్య స్నానం చేసేవాడికి ఇబ్బంది లేదు, కాస్త జుట్టుండి వాడి కుంకుడికాయ రసం పెట్టుకుని అభ్యంగర స్నానం చేసేవాడికి శుక్రవారం పరికరాదు. కొన్ని నియమాలు ఉన్నాయి, చేయటం మంచిది శాస్త్ర ప్రకారం. అందుకని శనివారం నాడు తలంటుతూ తలంటుతూ హఠాత్తుగా భోరుమని ఏడవడం మొదలెట్టింది మాలిని. ఈయన తెల్లబోయి భార్యామణి పెళ్ళయ్యాక ఈనాటి వరకు నువ్వు ఏడవడం నా జీవితంలో చూడలేదు, నువ్వు కంట తడి పెట్టలేదు, అంత ఉత్తమురాలు, ఇది కావాలని కోరలేదు, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఆవిడ చెప్పట్లేదు, నేను ఉండలేనండో, నేను ఉండలేనండో అని ఏడుస్తూనే ఉంది. అయ్యో ఏడ్చైనా విషయం చెప్పు, విషయం చెప్పైనా ఏడు, ఏడుస్తూనే చెప్పలేనంటే నాకు తంట వచ్చింది, ఎందుకు కంట నీరు పెడుతున్నావు అన్నాడు. అతి కష్టం మీద కాసేపటికి ఏడు బాబు, స్వామి మీ నెత్తి మీద ఒక వెంట్రుక తెల్లబడిందండి, తెల్ల వెంట్రుక చూశానండి అందుకు ఏడుస్తున్నానండి. ఓహో శివరిదానా ఇదా అంటే ఆ రోజులో అప్పటికా తెల్లబడేది కాదు, ఒక్క తెల్ల వెంట్రుకు వచ్చిందిట. నాథ నీ శరంపున ఒక నరతో వచ్చే అది చూచి నీవు వృద్ధుడవుదను బాధ కలిగే. స్వామి మీరు ఎత్తి మీద ఒక్క తెల్ల వెంట్రుకు కనపడింది, దాంతో మీరు ముసలాడైపోతారు, ముసలాడైపోతే చచ్చిపోతారేమో, భర్తకి దూరం అయిపోతారేమో అని ఏడుస్తున్నానండి అంది. పాప ఆ రోజుల్లో ఆ తెల్ల వెంట్రుకను నల్లదనం చేసే టెక్నిక్ తెలిసేది కాదు కొంతమంది. అందుకని అనగానే పక్కపక్కనది ఇందుక అని వెంటనే ఆవిడ ఓదార్చి చకచక స్నానం చేసి బట్టలు వేసుకుని భార్యా సమేతంగా వెంటనే అప్పటికప్పుడు సభను ఏర్పాటు చేయండి అన్నాడు. నిండు సభను ఏర్పాటు చేశారు, భార్యతో పాటు సింహాసనం మీద కూర్చున్నాడు. మంత్రులారా, యుతులారా, పురోహితులారా, సామంతులారా, మహాత్ములేదు ప్రజానీకం, అందరికీ కూడా ఒక మనవి. దైవానుగ్రహం వల్ల పుట్టాను, మహారాజ పదవిని చేపట్టాను, సుఖంగా బ్రతికాను, మిమ్మల్ని సుఖపెట్టాను, మీరు బాగున్నారనే నా నమ్మకం. నా వల్ల ఏదైనా అపరాధం జరిగితే మన్నించండి. నా వయస్సు ఇక మార్పు వస్తుంది, మా ఆవిడ వాడు ఒక తెల్ల వెంట్రుకను చూపించింది అంటే ఇక నేను వార్ధక్యానికి దగ్గరవుతున్నాను, ఇక నాకు ఈ సంసారం మీద వ్యామోహం తగ్గిపోయింది, నేను అన్నీ విడిచిపెట్టి అడవికి వెళ్ళి తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను. మా వంశ వాళ్ళంతా యవ్వనంలో ఉన్నంతకాలం రాజ్యపాలన చేశారు, వార్ధక్యం రాగానే అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుని యోగాభ్యాసంతో శరీరాన్ని విడిచిపెట్టారు. నా కుమారుడు కూడా పెద్దవాడు అవుతున్నాడు, వాడికి పట్టాభిషేకం చేసేసి రాజు చేసి నేను వెళ్ళిపోతాను, నన్ను నా భార్యని అడవికి వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు. వెంటనే ప్రజలంతా గొల్లు నేర్చి, మహారాజా మేము నిన్ను వదిలిపెట్టలేము, ఎందుకంటే ఎప్పుడూ నువ్వు మమ్మల్ని ప్రజల్లా చూడలేదు, కన్న బిడ్డల కంటే బాగా చూసాం, నీ రాజ్యంలో ఎలా ఉన్నాం మేము. నిర్దస్యురభవల్లోక నానర్థం కంచిద స్పృశత్, ఆ రాజు పరిపాలనలో దొంగవాడన్నవాడు లేడు. దస్యు అంటే దొంగ, నిర్దస్యురభవల్లోక అంటే ఒక్క దొంగడు లేడట లోకంలో. ఎవడైనా వీధిలో పొరపాటున మెడలో ఒక గొలుసో ఓ ఉంగరమో ఓ బొంగరమో పారేస్తే ఇది ఎవరిది, ఇది ఎవరిది అని అందరూ వెతుక్కుంటూ పట్టుకెళ్ళేవాడు, ఎవడో దొరికేదాకా చూసి వాడికి ఇచ్చేవారు, లేదా రాజుగారికి ఇచ్చేవారు, అప్పుడు రాజుగారు చాటించి వాడికి అందజేసేవారట. తుఫాను వీధిలో తుఫాను పారేస్తే ఇంటికి తెచ్చేవారండి ఆ రోజుల్లో. సో ఎటువంటి కాలం అండి మంది, శ్రీకృష్ణదేవరాయలు లాంటి కవి లేడు నిజానికి. ఆ కవి ఒక గొప్ప పద్యం రాశాడు తెలుసిన, అసలు మిగతా వాళ్ళందరి కవిత్వం అర్థం చేసుకోవడం తీరుక, కృష్ణదేవరాయల కవిత్వం నాగోటి గురువులు చెప్తే కానీ అర్థం కాదు. గురువుల దగ్గర నేర్చుకోకుండా అర్థం చేసుకోలేని కావ్యం ఏదన్నా ఉందంటే తెలుగులో ఒక కృష్ణదేవరాయల ఆముక్త వాద్యత. కానీ ప్రతి పద్యంలో ఒక అద్భుతమైన అంతరార్థం, ఇంత భావం, ఆ రాజకవిత్వం ఇంకెవరి దగ్గర లేదన్నమాట. ఓ పద్యం చెబుతా వినండి మీకు అర్థమవుతున్నప్పుడు, ఈ కథకి దానికి సంబంధం.